మన జీవితాలని కొంచెం స్పీడప్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. అందువల్ల పరమపూజ్య గురుదేవుల 20 కేడిఎస్లే కాక పరమపూజ్య గురుదేవుల యొక్క 70 వాల్యూమ్స్ వాంగ్మయాల్ని కూడా బుక్లెట్ లాగా 70 బుక్లెట్స్ లాగా తయారు చేద్దామని కోరిక. బేసిక్గా ఆ పుస్తకంలో దాని సిమ్మరి తెలుస్తుంది మీకు, సంక్షిప్తంగా అందులో ఏం ఇవ్వబడింది అన్నది తెలుగులో ఇవ్వబడుతుంది. మొత్తం పరమపూజ్య గురుదేవుల యొక్క 70 వాంగ్మయాలు. ఇదంతా కూడా 14వ తారీఖు లోపల అయిపోవాలి అని నా కోరిక, సెప్టెంబర్. అంచేత ఈ కేడిఎస్, కరంపూజ్య గురుదేవులు, ఇవే పరమపూజ్య గురుదేవుల యొక్క వెపన్, ఆయుధాలు. ఈ ఆయుధాలు ఉపయోగించటానికి ముఖ్యంగా మన అసలైన సిసలైనటువంటిది ఏంటో మీకు తెలుసు కదా, పరమపూజ్య ఆలోచనల యొక్క క్రాంతి, విచార క్రాంతి అభియాన్. అంచేత రివల్యూషన్ చేస్తున్నాం మనం, కానీ ఆలోచనల రివల్యూషన్ చేయాలి మనం. అది అర్థం చేసుకోవటానికి మొట్టమొదట మనకి మన మనోమయ శరీరము గురించి కొంత అవగాహన ఉండాలి. అంటే ఆలోచనలు అవుతే ఉన్నాయి, మైండ్ అవుతే ఉంది, కానీ మనోమయ శరీరం ఎలా డెవలప్ చేయాలి అనేది గుర్తుంచుకోవాలి మనం. అదే పరమపూజ్య గురుదేవులు బేసిస్ చేసింది ఎందుకు అంటే గాయత్రిని అందుకు తీసుకొచ్చారు. మనస్సుని ఎప్పుడు మనం కంట్రోల్ చేయగలమంటే దానికంటే పైన ఉన్న విజ్ఞాన కోశం మన కంట్రోల్లోకి ఉంటే, విజ్ఞానమయ కోశం ఉంటేనే అది కిందనున్న మెంటల్ ప్లేన్ని కంట్రోల్ చేయగలదు. అందువల్ల ఇవాళ చేసేటటువంటి పరమపూజ్య గురుదేవుల యొక్క తల్లి పుట్టేటప్పుడు వచ్చేటటువంటి స్వప్నాలు, జగద్గురు తన జీవితాన్ని ఎలాగ చెప్పాడో తెలుసుకుని, ఈ రెండిటినీ కలిసి మనము ఒక ఆలోచనల మహాభారత యుగ్గం తయారు చేయాలి. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిన్న చెప్పినటువంటి డ్రీమ్స్ అన్నీ కూడా, సంఘటనలన్నీ కూడా శ్రీకృష్ణుడి యొక్క సంఘటనలన్నీ కనుక చూస్తే, చిన్న పిల్లవాడు తల్లి దగ్గర నుంచి పుట్టుతోన్నప్పుడు దగ్గర నుంచి కంసన్ని హత్య చేసేంత వరకు జరిగినటువంటి ఆ జీవితాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోమని నిన్న చెప్పాను నేను. దాన్ని ఆలోచనల శరీరము, ఆ లోచన, ఆలోచనల ఆలోచనలు. చేత చాలా జాగ్రత్తగా ఆలోచనలు, మీరు థాట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు విగం ఫిగర్స్ తెలియాలమ్మా. ఆ లోచనలు అవి దృష్టి, అవి లోచన అంటే కళ్ళు, లోచనలు ఆలోచనలు. అంచేత ఆలోచనలు ఎప్పుడైతే దృశ్యముగా చూడగలుగుతారో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆలోచనలు. యాక్చువల్గా టీవీ దాన్ని మీరు అందుకు ఉపయోగించుకోవాలి. యాక్చువల్గా అసలైన సిసలైనటువంటి విషయము మనకి తెలిస్తే, కానీ అది ఎవరికి వాళ్ళు ఆ ఆలోచనలు పట్టుకోవాలని నేను చెప్తే కుదరదు. కానీ ఈ కొత్త పుస్తకాలు నేను తయారు చేస్తున్నప్పుడు దాని గురించి చెప్తున్నది మీరు జాగ్రత్తగా కనుక అర్థం చేసుకుంటే పరమపూజ్య గురుదేవుల యొక్క పనికి మీరు చాలా చాలా ఉపయోగపడతారు. అందులో చాలా మంచి ఆలోచన ఏమిటి అంటే, చేయటమే కాదమ్మా, మీరు ఖచ్చితంగా చెయ్యాలి అని నేను చాలాసార్లు చెప్పాను. ఈనాడు నాతో ఈ మాటలు వింటున్నటువంటి వాళ్ళు ఇంకా బై ఛాన్స్ ఈ విషయం మీరు బయటనున్న వాళ్ళకి ఎవరికైనా చెప్తే, అంటే మీరు ఏదైనా విబులో పడేసి చూసుకోండి అంటే వాళ్ళు వెతుక్కుంటారేమో నాకు తెలీదు, కానీ మీరు వినేటటువంటి మాటలు ఇప్పుడు నేను చెప్తున్నవి. ఇంకా ఎంతమందికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మీరు చెప్తారు, నా ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే నిరుశక్తి గాయత్రి డెవలప్ అవ్వాలి మంత్లీ. నాకు 24,000 మీ దగ్గర నుంచి ఇవాళ వచ్చేస్తే నేను ఇంకా ఆనందిస్తాను, లేకపోతే ఎంత తొందరగా మీరు ఇవ్వగలరు అనేది ఇంకా మీ ఇష్టం. నా అలవాటు, నా మాట అంటే ఇవాళ నేను మీకు చెప్పాను కనుక మీరు అందరూ కలిసి చేసి రేపు పొద్దునకి రేపు సాయంత్రానికి వచ్చేసేస్తే 24,000 చాలా మంచిదమ్మా, ఇంకవంతా మీరు ఆలోచించుకోండి. కానీ ఇందులో చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం మీరు దేని గురించి అలుచుకోవాలి అంటే, అసలు పరమ పూజ్య గురుదేవులు ఎవరి చేతుల్లో పృథ్వీ మీదకి వచ్చారు? ముందు వచ్చినటువంటి వాళ్ళని చూసుకోండి, వాసుదేవుడు, దేవకి, వాళ్ళు ఎక్కడున్నారు, ఎందుకో అన్ని సంవత్సరాలు ఉన్నారు, వాటి గురించి ఇంకా మీరు ఊహించుకోవాలి. దాని గురించి చెప్పుకుంటూ కూర్చుంటే మన పనులు క్లియర్ అవ్వవు. కానీ ఆ దివ్యమూర్తి భవ్యావతరణ ఎలా జరిగింది పరమ పూజ్య గురుదేవులది అన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ల తల్లిదండ్రుల గురించి మనం అర్థం చేసుకోవాలి. ఒక ఆయన పరమ పూజ్యులైనటువంటి పండిత రూప కిషోర్ శర్మ గారు, పండిత రూప్ కిషోర్ శర్మ, ఆయన భార్య పరమ పూజ్య గురుదేవుల తల్లి అయిన ఆమెత శ్రీమతి దాన్ కుమారి దేవి, దాన్ కుమారి దేవి. ఇక్కడ నేను చాలా డీటెయిల్స్ అవి చెప్పకుండా ముఖ్యంగా పరమ పూజ్య గురుదేవుల యొక్క తండ్రి భారతీయ సంస్కృతి పైన మంచి ప్రాఢమైనటువంటి నిష్ట ఉండేది, అంతేకాక జ్యోతిష్కులు, జ్యోతిష్యము, ఆయుర్వేదంలో మంచి దిట్ట, ఇదంతా కాకుండా భాగవత కథా సాగుడు గురించి, సాధకుడు గురించి చాలా మందికి చెప్తూ ఉండేవాడు, ఇంతకీ రూప్ కిషోర్ అంటే అర్థం ఏమిటో మీకు తెలుస్తోంది కదా, పేరు కిషోర్ అంటే కిషోరుడు, రూప అంటే షేప్. కానీ ఆయన చదువుతున్నది ఏంటి, చాలా ముఖ్యంగా వేదవ్యాసుడు బాధపడి ఏడుస్తూ సరస్వతి దగ్గర, సరస్వతి నది ఒడ్డిన, ఎన్నేనో రాశాను నేను, చాలా పుస్తకాలు రాశాను, ఏవేవో రాశాడు ఆయన, ఇంక్లూడింగ్ మహాభారతం కూడా రాసి పెట్టేశాడు ఆయన. కానీ ఇవంతా పెట్టేసే కూడా ఏదో నేను చెప్పలేదు అని ఏడుస్తూ కూర్చుంటాడు. ఏం చెప్పినా ఆవిడకి ఏం అర్థం అవటం లేదు, ఎవరు స్పష్టంగా ఆ స్థితికి డెవలప్ అవటం లేదు అని. అప్పుడు నారదుడు వచ్చి భాగవతం చెప్పమంటాడు, 12 స్కందముల భాగవతం చెప్పటానికి ట్రై చేశాడు, ఆయన. అండ్ హీ వాజ్ వెరీ గుడ్ ఫర్ ఇట్. తను చేసిన పని చాలా చాలా గొప్పది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ సంస్కృతి అంటూ ఉంది అంటే కొంచెమైనా దానికి కారణం భాగవతం. ఇంతకీ ఆ భాగవతం చాలా 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 బాగా చెప్పి అప్పుడున్నటువంటి రాజులు, జమీందారులు, ఇంకా అప్పుడున్నటువంటి పండితులు, వాళ్ళు పరమ పూజ్య గురుదేవుల నాన్నగారు పరమ పూజ్య శ్రీ పండిత్ రూమ్ కిషోర్ శర్మ గారు దాని గురించి భాగవతం చెప్తూ ఉంటే అద్భుతంగా విని చాలా మంది దాని గురించి చాలా చాలా గొప్పగా చెప్తూ ఉండేవారు. అంటే చాలా సంవత్సరాలు భాగవతం ఆయన చెప్పించాడు. అలాగే తండ్రి సప్తశతి మీద చాలా ఎక్స్పర్ట్, దుర్గా శక్తి మీద చాలా పెద్ద ఎక్స్పర్ట్. చేత పరం పూజ్య గురుదేవుల యొక్క తల్లిదండ్రుల గురించి మీరు భౌతికంగా చూసుకుంటే ఒక భౌతికమైనటువంటి వ్యక్తే, కానీ యాక్చువల్ గా వాళ్ళు ఇద్దరు ఎవరు అంటే దుర్గా చేత పరం పూజ్య గురుదేవుల యొక్క భాగవతం చెప్పుకుంటూ ఉండేటటువంటి ఆవిడికి దాన్ కుమారికి పుట్టాడని. అది చెప్పినప్పుడు ఏమి జరిగింది అనేటటువంటిని చూస్తే, ఎన్నో సంవత్సరాల తర్వాత అనేక సంవత్సరాల సుఖమయ దాంపత్య జీవితము గడిచిన తర్వాత ఒకరోజు పరంపూజ్య గురుదేవుల యొక్క తల్లికి ఒక వెలుగుతో నిండిన చైతన్యం తన గర్భంలో ప్రవేశిస్తున్నట్లు అనిపించింది. చాలా జాగ్రత్తగా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెచ్చుకోండమా, అడుగులు అడుగులు స్టెప్స్. దాని తర్వాత ఇంకోటి ఏం చెప్పాను నేను, మనస్సులో మీరు చూసేటటువంటిది లోచనలు, ఆలోచనలు, థాట్స్. ఇదంతా చూస్తున్నప్పుడు ఆవిడికి అంటే పరం పూజ్య గురుదేవుల యొక్క అమ్మకు అప్పుడప్పుడు తరచుగా హిమాలయాలలో కలలల్లో కనిపిస్తూ ఉండేవి, హిమాలయాలలో కనిపిస్తూ ఉండేది. అప్పుడప్పుడు హిమాలయాలలో ముంగిట్లో ఒక తేజస్వి ఋషి యజ్ఞాన్ని నిర్వహిస్తూ కనబడేవాడు. అంటే పరం పూజ్య గురుదేవుల యొక్క తల్లికి తరచూ ఇది కనిపిస్తూ ఉండేది హిమాలయాలు. దాని తర్వాత ఆ హిమాలయాల ముంగిట్లో ఒక తేజస్వి ఋషి యజ్ఞాన్ని నిర్వహిస్తూ కనిపిస్తూ ఉండేది. ఈ యజ్ఞమంత్రాల ధ్వనితో పాటు ఆవిడికి మగతగా ఉన్నప్పుడు సూర్యమండలంలోంచి గాయత్రి మహామంత్ర ధ్వని తరంగాలు వచ్చి ఈమెను రోమరోమాలలో వెళ్లి కలిసి ఊతున్నట్లు కనిపించేది. జాగ్రత్తగా ఆ లైన్ ఎందుకు చూడమంటున్నానో చూడండి, ఆ పుస్తకం ఉంటే చూసుకోండి, పేజ్ 50 అది. ఒక్కొక్కసారి మగతగా నిద్రలో ఉండగా సూర్యమండలం నుంచి గాయత్రి మహామంత్ర ధ్వని తరచుగా వచ్చి ఈమె రోమ రోమాలలో వెళ్లి కలిసిపోతున్నట్లు అనిపించేది. మీకు అర్థమైంది కదా, మీరు ధ్యానం ఎలా చేసుకోవాలో, మీరు ఈ గాయత్రి అది చేస్తున్నప్పుడు ముఖ్యంగా పరం పూజ్య గురుదేవుల యొక్క గాయత్రి మంత్రాన్ని వింటున్నప్పుడు ఈ సూర్యమండలంలోంచి గాయత్రి మహామంత్ర ధ్వని తరంగాలు వచ్చి ఆమె రోమరోమాలలో వెళ్లి కలిసిపోతున్నట్లు కనిపించేది మీకు మీ శరీరంలో కనిపించాలి. అందుకు ఇదంతా చెప్తున్నది ఎందుకు అంటే, పరం పూజ్య గురుదేవులు తన శరీరంలోకి రాకముందే ఈ సాధనలన్నీ వాతావరణంలో పెట్టేశాడు. యోగమాయి శ్రీకృష్ణుడిని ఏ విధంగా అవుతే తను వచ్చి శ్రీకృష్ణుడికి కావలసినటువంటి అనేక యోగ తత్వాలు ఇచ్చిందో, లేకపోతే శ్రీకృష్ణుడు చేసిన అనేక సాధనలో ఉండేటటువంటి మ్యాజిక్లు చమత్కారాలన్నీ కూడా యోగమాయ ఆకాశంలో ఉంది కనుక. అదేవిధంగా పరం పూజ్య గురుదేవులు, ఇది లైన్ జాగ్రత్తగా చూసుకోండి, ఒక్కొక్క ఆమె తల్లి గురించి చెప్తున్నాను, ఆవిడ కనిపిస్తూ ఉండేది ఒక్కొక్కసారి మగత నిద్రలో ఉండగా సూర్యమండలంలోంచి గాయత్రి మహామంత్రధ్వని తరంగాలు వచ్చి ఈమె రోమరోమాలలో వెళ్లి కలిసిపోతున్నట్లు అనిపించేది. ఇంకైతే ఈ సాధన ఎవరైతే గాయత్రి మంత్రం చేస్తున్నారో పొద్దున్న 10 నిమిషాలు 15 నిమిషాలు, ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు ఎక్కువ చేస్తారో, వాళ్ళందరికీ ఏమని తెలియాలి, సూర్య మండలంలోంచి గాయత్రి మహామంత్రధ్వని తరంగాలు వచ్చి వాళ్ళ శరీరంలోకి వస్తున్నాయి అని. అది ఫస్ట్ సాధన మన వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ అయినది. అది పరమ పూజ్య గురుదేవుల తల్లి మన వాళ్ళందరికీ ఇచ్చింది. ఇచ్చింటే తల్లి ఒకళ్ళకి ఇవ్వదమ్మా. తల్లి ఇచ్చింది అంటేనే అర్థం ఏంటి, మాత అంటే అందరికీ. ఈ గాయత్రీ మహామంత్రము ఇంత చక్కటి మనోహరమైన స్వరాన్ని ఆమె ఎన్నెప్పుడు విని ఉండలేదు. సరే, ఇలా అంతా జరుగుతూ జరుగుతూ ఆవిడికి అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు అవి వస్తూ ఉండేవి. అప్పుడు వస్తున్నప్పుడు ఆమె ఆయన భార్య చెప్తూ ఉండేది, ఖచ్చితంగా నీవు ఒక దివ్య శివునకు జన్మనీయబోతున్నట్లు తోస్తోంది అని. ఇలాగే రకరకాలుగా జరుగుతూ ఉన్న 9 నెలలు ఒక్కొక్క నెల ఒక్కొక్క కళ పరమ పూజ్య గురుదేవులు వస్తున్నప్పుడు వాళ్ల తల్లికి వచ్చినవి ఆవిడంత స్పష్టంగా గుర్తుందనమాట. ఒక ఈ నెలలో ఇది వచ్చింది, ఈ నెలలో ఇది వచ్చింది అని. అందువల్ల ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందమ్మా. దీన్ని కనుక మరి జాగ్రత్తగా చేసుకుంటే 9 రోజులలో పరమ పూజ్య గురుదేవులు చెప్పారే సంజీవిని విద్య సరిపోతుంది. చేత 9 డేస్లో జరగవలసినటువంటి సంజీవిని సాధన, అసలు ఎలా చేసుకోవాలి అనే సాధన, ఈ డ్రీమ్స్ ని గనక మనం పిక్చరైజ్ చేయగలిగి 9 ఫిగర్స్ గా చూపించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇది వింటున్న వాళ్ళు ఎవరైనా దాన్ని కూడా తయారు చేసుకుని చేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ మంత్ డ్రీమ్ ఏం చూసింది? ఫస్ట్ డ్రీమ్ మొదటి నెలలో ఈమె యమునా నదికి వెళ్లినది కల్లో చూసింది. ఆవిడ యమునా నదిలో చంద్రుడు తేలుతో ఈదుతో కనిపించాడు. అప్పుడు ఆమె తన అరచేతులలో ఆ చంద్రుణ్ణి తీసుకుని నీటితో సహా తాగి తర్వాత ఆమెకు ఆ చంద్రుడే తన గర్భంలోకి దిగి వచ్చినాడనిపించినది. డ్రీమ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ మంత్ సాధన కూడా చేసుకోవచ్చు అమ్మా దాన్ని. పరమ పూజ్య గురుదేవులు స్టెప్ బై స్టెప్ ఆమె తెలులో ఎగురుతుంటే మన 9 రోజుల్లో అదే సాధన మనం కూడా చేసుకోవచ్చు. ఉత్తినే ఇలాంటివన్నీ బయటికి రావమ్మా, ఏముంది చాలా మంచి డ్రీమ్స్ వచ్చాయనేస్తారు కలలు. కానీ ఇంత స్పష్టంగా 2000 నవంబర్ అనుకుంటాను ఇది రాసిన్నది అఖండ జ్యోతి నవంబర్ అందులో ఉందమ్మా, చూసుకోండమ్మా. అఖండ జ్యోతి హిందీ అది చూసుకోండమ్మా. అంచేత మొదటి నెల డ్రీమ్ అందరికీ అర్థమైందమ్మా. 1 అని వేస్తే చాలమ్మా, 1 డే అని పెట్టండి పోని. ఎందుకు 1 కొట్టండి చాలురా. ఓకే ఓకే కొట్టండి 1 డే. ఓకే 1 ఓకే. ఇప్పుడు 1 డే అంటే ఫస్ట్ డ్రీమ్ అమ్మా, అర్థమైందా? 1 డే అంటే ఏంటో అందరికీ ఏం చెప్పాను, వడి కొట్టేయమన్నాను. ఫస్ట్ డ్రీమ్, ఫస్ట్ మంత్ డ్రీమ్ ఆఫ్ పరమ పూజ్య గురుదేవుల యొక్క తల్లి. అర్థమైందో లేదో అందరికి తెలిసి కొట్టారా? నాకు డౌట్ ఏంటంటే 1 డే ఎందుకు కొట్టారో తెలియదు అన్నట్టు ఎవరో ఇక్కడి నుంచి రియాక్షన్ వచ్చింది కదా. కదా ఇందుకు అలా మీనింగ్ వచ్చి కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఓకే ఓకే ఓకే, మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి అమ్మా దీన్ని. ఇంకేంటే ఇంకా రేపటి నుంచి చాలా స్పీడ్ గా చేయటానికి ట్రై చేస్తా. కానీ ఏం చెప్తున్నా, నేనేదో చెప్పుకుంటూ పోతే ఏం లాభం రా. చేత ఎక్కడైనా మీకు అర్థం అవ్వకపోతే మరి మీరే నన్ను ఆడుకోవాలి. మళ్ళీ ఫస్ట్ డ్రీమ్ రిపీట్ చేస్తున్నాను. ఈమె యమునా నదికి వెళ్లినది యమునా నదిలో చంద్రుడు తేలుతో ఈదుతో కనిపించాడు. అప్పుడు ఆమె తన అరచేతులతో ఆ చంద్రుణ్ణి తీసుకుని నీటితో సహా తాగిన తర్వాత ఆమెకు ఆ చంద్రుడే తన గర్భంలోకి దిగి వచ్చినాడని తెలుపుతుంది. కొంచెం యోగా గురించి తెలిస్తే యమున అంటే సూర్యుడు అని అర్థం. యమున అంటే సూర్యపుత్రి అని కూడా అంటూ ఉంటారు. సూర్యుడు అంటే మన యొక్క పింగళ, నడి, నది. మరి చల్లగా ఉండేది ఏంట్రా? చంద్ర. అంచేత యమునా నదిలో చంద్రుడు కలిపి ఆమె నోట్లో తాగింది అంటే ఏం జరిగిందో మీకు అర్థమైందమ్మా సాధన? ఇడా పింగళ రెండు కలిసిపోయాయి ఆవిడ కల్పలో ఫస్ట్. అంచేత ఆధ్యాత్మిక స్పష్టంగా అర్థమైపోతుంది అసలు ఆ డ్రీమ్స్ ఆవిడ కనిపించింది ఏంటో. ఆ ఇడా పింగళ రెండు కలిసి యమునా నదిలో నీళ్లు, ఆ నీళ్లలో చంద్రుడు, ఇడ పింగళ, ఇవి రెండు కలిసి ఆవిడలోకి వెళ్తే ఏం వెళ్తుందిరా? సుషుమ్ని కాక ఇంకేం వెళ్తుందిరా? రెండు ఒకేసారి కలిస్తే, ఇడా పింగళ రెండు కలిస్తే సుషుమ్న అన్న సంగతి మీకు తెలుసు కదా. ఇడా వెళ్తూ ఉంటుంది గంటన్నర రెండు గంటలకి, ఈ స్వరం మారుతూ ఉంటుందమ్మా. మీకు అది కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది. మీ శ్వాస ఎప్పుడు రెండు వైపులా ఈక్వల్ గా వెళ్ళదమ్మా. ఎక్కువగా ఎడం వైపు ఉంటుంది, లేకపోతే కుడివైపు ఉంటుంది. కానీ అది మారుతూ ఉంటుంది మీరు చెక్ చేసుకుంటే. కానీ సాధారణంగా కరెక్ట్గా సంధ్యలు కనుక చేస్తూ ఉంటే, కరెక్ట్గా సూర్యుడి పొద్దున్న సంధ్య, సాయంత్రం సంధ్య అప్పుడు సుషుమ్న యాక్టివ్ అవుతుంది. మన జీవిత విధానం అది కరెక్ట్గా లేదు కనుక గందరగోళం అవుతుంది. అంచేత ఇప్పుడు ఆవి గర్భంలోకి ఏం వెళ్ళిందనమాట, మీకు అర్థమైంది కదా ఆ డ్రీమ్. చాలా ఎక్స్ప్లెనేషన్ ఏం చేయక్కర్లేదు కదా. ఇడ పింగళ సుషుమ్న, నీళ్లు సుషుమ్న, పింగళ యమున, చంద్రుడు ఇడ. ఇది ఫస్ట్ డే సాధన. మనం 9 డేస్ సాధన సంజీవిని విధం చేయదలుచుకుంటే. కానీ దీనికి మీరు పేరు కూడా పెట్టుకోండి. ఇది ఎవరిది అంటే ఏంటన్నమాట, పరమ పూజ్య గురుదేవుల యొక్క తల్లి సాధన. అంచేత ఆవిడ ఈ సాధనలన్నీ ఈ నెలల గురించి చెప్తున్నప్పుడు ఆవిడకి చాలాసార్లు ఒక్కొక్కసారి మగత నిద్రలో ఉండగా సూర్యమండలంలోంచి గాయత్రి మహామంత్ర ధ్వని తరంగాలు వచ్చి ఈమె రోమ రోమలో వెళ్లి కలిసిపోతున్నట్లు అనిపించేది. అంచేత మీకు అర్థమైంది కదా ఏం చేయాలి. ఆ నీళ్లు పెట్టుకుని గాయత్రి సాధన, మీ ఇంటి ఇంటికి మణువు మణువుకి ఆ గాయత్రి వినాలి మీరు. అది ఫస్ట్ సాధన. ఈ గాయత్రి సాధన ఎలా ఉండాలంటోంది చాలా స్పష్టంగా. మగతగా ఆవిడకి అప్పుడప్పుడు అనిపిస్తుంది, కానీ మీకు అర్థం అవుతే మీకు తెలుస్తుంది మీ జీవితమే గాయత్రి మంత్రంగా మారాలి అని. కొంచెం దాని గురించి ఆలోచించుకోండి. మొదటి నెల అర్థమైంది కదా, మళ్లీ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రుడు యమునా నదిలో తీసుకుని కలిలో లోపిన ఆ చంద్రుడి యమునా నదిలో నీటితో తాగిన తర్వాత ఆమెకు ఆ చంద్రుడే తన గర్భంలోకి దిగి వచ్చాడనిపించింది. ఫస్ట్ డే సాధన. కానీ అక్కడ సాధనలో చేయవలసిందేంటో అర్థమైంది కదమ్మా. ఓం భూభస్వత సూత్రుణ్యం భగు దేవసి ధీమే ధీమని ప్రచుర్యాదు ఓం భూభస్వత సూత్రుణ్యం భగు దేవసి ధీమే ధీమని. అంత వింటేనే ఇంచేత యమునా నది నీళ్లు ప్లస్ చంద్రుడు బింబము ఎవరి కడుపులోకి వెళ్ళింది, తాగేసింది ఆవిడ. తాగితే లోపల నుంచి ఏమొస్తుంది, గాయత్రి మంత్రం వస్తుంది. అదే ఆవిడికి రోమ రోమాలలో కనిపిస్తోందని చెప్తోంది కదా. అది ఒక్కొక్కసారి మగత నిద్రలో ఉండగా సూర్యమండలం నుంచి గాయత్రి మహామంత్ర ధ్వని తరంగాలు వచ్చి ఈమెను రోమ రోమాలతో వెళ్లి కలిసిపోతున్నట్లు అనిపించేది. మీ రోమ రోమాలలో కూడా ఆ గాయత్రిని అర్థం చేసుకోండి. అంచేత మీరు మొదటి నెల ఏమిటి అంటే యమునా నీళ్లు సూర్యుడు, అందులోకి నీళ్లు తీసుకుంటే చంద్రుడు, ఇవి రెండు కలిసి నీలోకి వెళ్ళిపోయాయి. అంటే ఇడా పింగళ రెండు కలిసిపోయాయి. కలిసిపోతే ఆ గాయత్రీ సాధన అది సుషుమ్నంలోకి అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయమ్మా. మీ నాడి అనే అనుకోవచ్చు, లేకపోతే సుషుమ్న అంటే అందమైన. అందుచేత సుషుమ్నగా ఉన్నటువంటి గాయత్రీ సాధన చేసుకోండి మీరు, సుషుమ్ని వస్తుంది. ఇడ అంటే చల్లగా, పింగళ అంటే వేడి అని అర్థమైనప్పుడు, వేడి ఎక్కడుంది? వేడి పింగళలోనే ఉంటుందా లేకపోతే వెళ్ళి అన్ని చోట్ల వేడి ఉంటుందా? పింగళలోంచి వేడి మీరు లోపలికి తీసుకెళ్తున్నారు, కానీ వేడి ఎక్కడుంది? అన్ని చోట్ల ఉంటుంది. చల్లదనం ఇడ, చల్లతనం ఎక్కడుంది? మీ ఇడిలోకి వెళ్తుందిరా, చల్లంతా ఉంటుంది. మరి సుషుమ్నైన గాయత్రి ఎక్కడుంటుంది? బయట ఉంది, మీ లోపలికి వెళ్తుంది. ఇది అర్థం చేసుకుందామా. వెరీ క్లియర్ ఫస్ట్ సాధన అందరికీ అర్థమైందమ్మా. చేత ఇడా పింగళ కలిపితే ఎలా గాయత్రి అవుతుందో అక్షర న్యాసాన్ని మీరు కాస్త జాగ్రత్తగా అక్షరాలను చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అది సుషుమ్నలోకే వెళ్తుందని. డైరెక్ట్గా ఆ మాట చెప్పలేదు, ఇంకేంటి మీరు ఎప్పుడు కూడా చాలాసార్లు డాక్టర్ని అడగటానికి ట్రై చేశాను నేను. కనీసం బాడీలో మీరు జాగ్రత్తగా చూస్తే ఇటు ట్వెల్వ్ ఉంటాయమ్మా, మధ్యలో కొన్ని ఉంటాయి. మధ్యలో ఉన్నటువంటి అక్షరాల్లో భర్గో అనే మాట చాలా ఇంపార్టెంట్. కంఠం దగ్గర భా ఉంది, హృదయానికి కొంచెం దగ్గరలో గో ఉంది. ఆ రెండుకి మధ్యన లెఫ్ట్ అండ్ రైట్ దే వ అని ఉందమ్మా, దేవ. చిత్తం మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను అవంతా చెప్పటే పరిస్థితిలో లేను కుండలిని సాధన గురించి, కానీ ఈ మాత్రం చెప్పాక మీరు వాడించుకోగలిగితే ఆ గాయత్రి మంత్ర అక్షరాలే మీరు దక్షిణ 12 అక్షరాలు, ఇటువైపు ఉన్న 12 అక్షరాలు. అంచేత గాయత్రి మంత్రాన్ని రెండు భాగాలుగా వామ భాగము దక్షిణ భాగము అని ఉంది. అందులో 12 12గా గాయత్రి అక్షరాలు మారుతాయి. అది విశ్వామిత్రుడే చేశాడు ఆ డిఫరెన్స్. అది ఇక్కడ మీకు బాడీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఏమైనా అడగాలంటే అడగండమ్మా, లేకపోతే సెకండ్ దానికి వెళ్తాను. ఇంకేంటే దీని తర్వాత ఇంకా ఈ యాంగిల్లో ఏం చెప్పనమ్మా, ఇంకా పుస్తకాలలో స్పీడ్గా మనం ప్రపంచానికి ఎలా తీసుకెళ్లాలి కేడిఎస్లి. ఫస్ట్ 20 KDS ఈజీగా మీకు అర్థం అవ్వాలి. దాని తర్వాత గాడ్ ఓన్లీ నోస్ ఇఫ్ ఐ కెన్ డూ ద 70 volumes. నేను రెండీకి రెడీ అయిపోతే 2 అని కొట్టేయండమ్మా, 2 అక్షరం అంకె అంటే నేను 2వదికి వెళ్తా. ఓకే, 2వ నెలలో ఎవరో ఒక గర్భాశయాన్ని ఒక ఆశ్రయస్థానంగా చేసినట్లయినా లోపలికి చూస్తే అందులో భగవంతుని ముఖం కనిపిస్తే చూచి ఆశ్చర్యపోయినట్లు కలలో కనపడుతుంది. చాలా జాగ్రత్తగా చదువుకోండి. మీ అంతటా మీరు పట్టుకోగలరు ఏం చేయాలో. సెకండ్ సాధన 2వ నెలలో ఎవరో తన గర్భాశయాన్ని ఒక ఆశ్రయస్థానంగా చేసినట్లయినా లోపలికి చూస్తే అందులో భగవంతుడు ముఖం కనిపిస్తే చూచి ఆశ్చర్యపోయినట్లు కలలో కనిపించింది. సింపుల్గా మీరు ఆలోచించుకోవాలి అంటే గాయత్రి ముఖాన్ని జాగ్రత్తగా సాధన చేసుకోండి. లేకపోతే గాయత్రి యొక్క మూర్తి ఉంది కదమ్మా, ఆవిడ కిరీటం దగ్గర నుంచి కాస్త ఎడం వైపు పాదము నీళ్లలో తగులుతూ ఉంటుంది గాయత్రిది. ఆ ముఖాన్ని జాగ్రత్తగా చూసుకోండమ్మా. అర్థమైందమ్మా ఈ సాధన అంటే ఏంటి? మీరు సాధన చేస్తున్నారు ఓం భూభసు తస్వితుడు భగవదేవస ధీమే ధీమైన ప్రచోదయాత అని అర్థమైంది. ఆ మంత్రాన్ని చేస్తూ చేస్తూ ఎదుర్కొండ ఏం చూస్తున్నారు అంటే హంస మీద ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని చూసుకుంటున్నారు. ఇంకా అక్కడ కాస్త జాగ్రత్తగా చూస్తే పరమ పూజ్య గురుదేవుల ముఖం కూడా కనిపిస్తుంది. రెండో సాధన అర్థమైపోతే మూడు అని పెట్టేయండి, డౌట్ ఉంటే క్వశ్చన్స్ అడగండి. కానీ సంజీవిని సాధన తొమ్మిది రోజుల్లో ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తున్నాను. అంటే సెకండ్ సాధన ఆన్ ఫేసెస్ ఆఫ్ గాయత్రి మాత అండ్ పరమ పూజ్య గురుదేవ్, గురువుని కలుపుకోవాలమ్మా. అంటే గాయత్రి, పరమ పూజ్య గురుదేవులు ఇద్దరు ఒకటే అని మీకు ఎప్పుడు గుర్తుండాలమ్మా. ఇప్పుడు ఒక ఎండీ డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ వాడు ఐస్ డాక్టర్ అనుకోండి, కళ్ళ డాక్టర్ వాడు, రెండును ఫిజికల్ డాక్టర్ వాడి బ్రెయిన్ ఏంటి, అది గాయత్రి గురువు గారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి దాన్ని. మూడో నెలలోని స్వప్నంలో ఆమె పెరుగు చులుకుతుందామని కూర్చుంటే పెరుగు ముంతలో వెన్న ముంద బదులు సూర్యగోళములు వస్తున్నట్లు చూచారు. అదేందమ్మా, జాగ్రత్తగా మళ్ళీ నా దగ్గర ఉండి ఉండదు, మీకు అందరికీ పంపించారు కదా, చేత ఈ మూడో నెలలో స్వప్నాన్ని చూసుకోండి అమ్మా. ఆమె పెరుగు చిలుకుతుందాము అని కూర్చుంటే పెరుగు ముంతలో వెన్న ముద్ద బదులు సూర్యగోళాలు వస్తున్నట్లు చూచాము. అర్థమైంది? అసలు శ్రీకృష్ణుడు వెన్నం ఎందుకు తాగేవాడు? ఇదే ఇది. అది అర్థమైపోతే ముందుకెళ్దాం. అర్థమవలేదు. అక్కడ శ్రీకృష్ణుడి గురించి ఆలోచిద్దాం అమ్మా. ఏం చేస్తూ ఉండేవాడు పాపం? అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో పెరుగుని చిలుకుతూ ఉంటూ ఉంటారు. చెరుకు చూస్తే ఏంటి బయటకు వస్తుంది? వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్న ఎక్కడో పెట్టుకునేది రా ఆవిడ. ఈవిడ గారు ఆ ఇంటికి పోయి ఏం చేసేవాడు? ఆ వెన్న అంతా కొట్టడం ఎందుకు? వెన్న కోసం. ఇంతకీ వెన్న అంటే ఏమిటో అర్థమైందా మీకు? చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ దగ్గర పాలు ఉన్నాయనుకోండి అమ్మా, ఇప్పుడున్నాయి లేదా నేను అడగటం లేదు, ఉదాహరణ చెప్తున్నాను అందరికీ వినేవాళ్ళు కూడా. పాలుంది, వేడి చేశారు, కొంచెం చల్లబడింది, పెరుగ్గా మారాలంటే ఏం చేయాలి? ఎంత? ఒక చుక్క చాలా? రెండు స్పూన్లు. రెండు లీటర్ల పాలకి? 3 లీటర్స్కి చాలు కదా. చేత పాలు ఉన్నాయమ్మా, పాలకి ఏం చేశాం మనం? మజ్జిగేశారు అంతేనా? దాని తర్వాత ఏమవుతుందిరా? నెక్స్ట్ డే మార్నింగ్ పెరుగు అయిపోయింది. పెరుగుని మీరు చిలకం చేశారమ్మా. చిలక చేస్తే ఏమవుతుంది? అది ఎక్కడి నుంచి వచ్చింది? పాల్లోంచి వచ్చింది. కానీ మధ్య రెండు స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక మజ్జిగ పట్టు బిందువు పడాలి. అంటే ఒక గాయత్రీదేవి మీ నోట్లో ఒకసారి ఓం భూభసూదీ భూదేవసూదిని దీవెన ప్రచోదని మీ పాల మీద రాశాడు. మీ పాలు అనేది ఇంకో అర్థం కూడా ఉంది కదమ్మా, ఇనే పార్ట్ నీ పాలకి ఇచ్చాడు. చేత మన పాలకి గాయత్రి మంత్రం ఇచ్చారా? మన పాలకి ఇచ్చాడు. ఓకేనా? దీక్ష ఇచ్చాడమ్మా. ఒక మంత్రం చెప్తే చాలు గురువు గారు, ఒకే ఒక మంత్రం. మీ చేత చేతిలో వీలా పెట్టుకోండి జాగ్రత్తగా. మీ ఏదో చెప్తాం కదమ్మా చేతిలో ఎలా పెట్టుకుంటారు, అదంతా నేను మీరు పెట్టుకోగలిగితే పెట్టేసుకోండి. ఓం భూభోత్సవ తత్సవితురోరణ్యం భగో దేవసి ధీమహి ధియోన ప్రచోదయాత్. మీ పాలకి పడేశాడు బిందువు. మిల్లిమిల్లిగా ఏమవుతాయి? అవంతా కూడా పెరుగుతాయి, మీకంటే ఎదుగుతాయి. పెరగటం అంటే పెరగటం అనే అర్థం కూడా ఉంది కదరా. పెరుగుతాయమ్మా. కానీ పెరిగితే సరిపోదు. మీరు ఎదిగాక, గ్రో అయ్యాక మీరేం చేయాలమ్మా? ఇటు 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 లోమ అలోమ అనే సాధనైనా అనుకోండి, చిలుక చేయటం చేస్తే ఏం బయటకు వస్తుందిరా? వెన్న వస్తుంది. ఆ వెన్న కృష్ణుడు లాగేసుకుంటాడు, మన గురువుగారు లాగేస్తాడు, మనమే ఆయన వెన్న ముద్దులు. కరెక్ట్గా చేసిన సాధన ఉంటే ఇరా అర్థమైపోయిందా, మూడో నెల పెరుగు చిలుకుదాను అన్నమని కూర్చుంటే పెరుగు ముంతలో వెన్న ముద్ద బదులు సూర్యగోళము వస్తోన్నట్లు చూచారు. గురువుగారి దగ్గర గాయత్రి మంత్రం చూసావురా, చేసేసుకున్నాక పెరుగొచ్చింది, నువ్వు పెరిగావు. కానీ పెరిగాక దాన్ని నెయ్యిగా మార్చుకుని ఇస్తే కదా ఇంకోళ్ళకి ఇవ్వగలవు, లేకపోతే ఏం లేదు, నువ్వు ఎదుగుతావు ఒక్కడివి అంతే కదా. కానీ నెయ్యి ఉంటే స్నేహము అంటాను, దాన్ని స్నేహము అంటే ఫ్రెండ్స్, వెన్నంటే స్నేహమే కదా, దానికి కొంచెం వేడి కావాలి, ఇది రావాలి. చెప్దాం అనుకుంటే ఇది ఆగింది. ఆ స్టెప్స్ ఈవిడ చాలా బాగా పాడుతుంది ఆవిడ. అలా డ్రీమ్ చూడండి, పెరుగుని చిలుకుదామనుకుంటే పెరుగులోంచి వెన్న పుల్ల వస్తుంది. ఇంతవరకు మీకు అందరికీ అర్థమైంది కదమ్మా, ఎలా వస్తుంది వెన్న అంటే పాలంతా మీరు తీసుకుంటారమ్మా, కొంచెం వేడి అది చేసుకుంటారు, మీ పనులంతా చేసుకుంటుంటే దానికి పరం పూజ గురుదేవులు గాయత్రి మంత్రాన్ని అక్కడ పడేస్తారు. ఒక్కసారే దాన్నే దీక్ష అంటామమ్మా, ఇంకా ఒకసారి వేస్తే చాలు ఆ పాలంతా కూడా పెరిగైపోతుంది. పెరుగు అంటే పెరగటం అని కూడా ఉంటుంది, ఇంకైతే మనం పెరుగుతూ ఉంటాం. ఈ పెరుగుని కనుక కరెక్ట్గా మనం ఉపయోగించుకోగలిగి ఇలా పింగల సాధన దాన్ని ఏమంటాం, దాన్ని మధనం చేస్తే అందులోంచి వెన్న వస్తుంది. ఆ వెన్నని ఇంకాస్త వేడి చేసుకుంటే స్నేహము, నెయ్య సంస్కృతంలో స్నేహము అంటాం, ఆ నీతి ఆ స్నేహాన్ని మనం ప్రపంచమందరికీ ఇచ్చవచ్చు ఇవ్వవచ్చు. ఈ నాలుగో నెల కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా. ఆ నాలుగు ఎప్పుడూ ప్రాబ్లమే. నెంబర్ ఫోర్ మీరు చూసుకుంటే అది ఎప్పుడూ ప్రాబ్లం చేస్తుంది మనకి. స్పిరిచువల్ గురించి న్యూమరాలజీ గురించి తెలుసుకున్న వాళ్ళకి దాని విలువ చాలా ఎక్కువగా తెలుసు. కానీ ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటంటే నాలుగో నెలలో ఆమె వాకిట్లో కూర్చుని గోధుమలు చిరుతూ ఉండగా చేటంతా నక్షత్రాలతో నిండిపోయినట్లు కలవచ్చింది. చేట యొక్క ముఖ్యమైనటువంటి అవసరం ఏంటి అంటే మనం తినేటటువంటి గోధుమలు కానీ ఏవైనా చేటతో చేస్తూ ఉంటే చెత్త తీసుకెళ్ళిపోతూ ఉంటాం. చేట మీద ఏం మిగులుతుంది? ఉండటానికి రెడీగా తీసినటువంటి పదార్థం చేట. చేట చేసుకుంటుంది ఆవిడ. చేసుకుంటూ ఉంటే గోధుమలు చెరుగుతూ ఉంటే చేటంతా నక్షత్రాలతో నిండిపోయినట్లు కలలో వచ్చింది. ఇంతేత పరం పూజ్య గురుదేవులు మనందరినీ కూడా చేసుకుంటున్నారా చేటతో? మనలో ఉన్నటువంటి చెత్తలు అవి అంతా తీసి పారేస్తే ఇంకా ఏం మిగులుతాయిరా మనకి? నక్షత్రాలు. నక్షత్రాలు అంటే మీకు తెలుసా సూర్యులని? చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, స్టార్ అని మీరంటారు కానీ దే ఆర్ మచ్ బిగ్గర్ సన్ దాన్ అవర్ సన్. ఆ నక్షత్రాలలో ఉన్నటువంటి సూర్యుడిని కనుక మనం ఆస్ట్రానమీ జాగా చూస్తే బచ్చాయిన, మిగతా నక్షత్రాలు చాలా పెద్ద పెద్దవి. అంచేత పరం పూజ్య గురుదేవులు ఏమని అడుగుతున్నారు? ఆ గోధుమలు కావాలి, నక్షత్రాలు కావాలి. వెరీ క్లియర్, అందరికీ అర్థమైపోయిందమ్మా. అంచేత మీరు అనుకుంటున్నారు మీరని, కానీ మీరందరూ ఎవరు? మనం ఏ దేవతని సాధన చేస్తే ఆ దేవతలుగా ప్రత్యక్షం అవుతారు మీరు. అంచేత ఈ చేటతో ఆయన అలాగా చేసేశాక మిగిలేది ఏంట్రా? సన్, సూర్యుడు. అర్థమైందమ్మా. అందుకే పరమ పూజ్య గురుదేవులు కూడా కేడిఎస్2లో అదే అడుగుతున్నాడు, మీరు సూర్యుడిగా మారి ఆ సూర్యుడిని మీరు చంద్రుడిగా అందరికీ చల్లదనాన్ని ఆహారాన్ని వాళ్ళకు కావలసినవన్నీ ఇవ్వాలి అని 15వ అధ్యాయంలో నేను చెప్పాను కదా, ఆ శ్లోకాలన్నీ జాగ్రత్తగా చేసుకోండమ్మా. అందరికీ అర్థమైపోయిందా? తెలియకపోతే అడగండమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. 5వ నెలలో ఆమె నేలలోంచి నీటిలోంచి పైకి వస్తున్న ఒక ధ్వని కలలో విన్నారు. ఆమె ఆ కలలో ఈ గానము మమతానురాగాల గీతముగా లేక భగవంతుని శరీరము నుండి వచ్చే గానము అని అనుకున్నారు. అంతేగాక కస్తూరి మృగానికి తన నాభి నుండి కస్తూరి వాసన వస్తున్నట్లు తన దేహం నుండి కస్తూరి వాసనలో వస్తున్న అనుభూతి కలిగింది. కలలోంచి మెలకువ వచ్చిన తర్వాత కూడా తన శరీరంలోంచి కస్తూరి వాసన వస్తున్న అనుభూతి కొనసాగించింది. చాలా స్పష్టంగానే అర్థమైంది కదా. ఎప్పుడైతే మీరు ఈ సాధనలు చేసుకుంటూ ఉంటే చివరికి ఏమొస్తుంది? మీ పరంపూజ్య గురుదేవుల యొక్క వాసనలో. పరంపూజ్య గురుదేవుల యొక్క వాసనలు ఏంట్రా? నేను ఏం చెప్తారు, నాకు తెలిసి 20 KDSA ఆయన కస్తూరి అనుకుంటాను రా. నేను చూస్తూ ఉంటే అదే అనిపిస్తుంది. కస్తూరి అంటే ఆ స్మెల్ మనం ఏం చేసుకుంటాను రా ఇప్పుడు, కానీ KDS వాసన మనం ఇవ్వగలిగితే అద్భుతమైన ఈ కళ ఎలా వస్తుందో మీరు అర్థం చేసుకుంటారు. ఇంకా 20 KDS అర్థమైన వాళ్ళు కొట్టేయిందిరా, 20 కొట్టేస్తే అర్థమైపోయింది. ఆ రోజు కాదురా అమ్మా, 6, 7, 8, 9 వేసుకుని ముందుకు వెళ్ళిపోండి, 6 కావాల్సిన వాళ్ళు. అంచేత ఈ కస్తూరి ఈ 5వ డ్రీమ్ ఏంటి అంటే 20 KDS యొక్క కస్తూరి, పరమపూజ్య గురుదేవుల యొక్క ఎస్సెన్స్ ఏంటి అంటే అది. ల్యాండ్ అనేటటువంటి దాన్ని పృథ్వీకి సుగంధము అని ఒక పేరుంది. పృథ్వీ అంటాం కానీ యాక్చువల్ గా దాన్ని సుగంధ అనే మీనింగ్ ఉంది. నీలాలకి ఏంటుంది అర్థం? ప్రాణశక్తి అంతే కదా. అంచేత ప్రాణశక్తి విజ్ఞానమేకేషన్ నుంచి రావాలి. వాయువు అనేది స్మెల్ మీరు పృథ్వీ నుంచి రాదు యాక్చువల్ గా. విజ్ఞానమే కోశం అంటే వాయువు, వాయువు అంటే స్మెల్, వాయువు స్పర్శ కదా. స్పర్శ నుంచే మనకి సుగంధి అనే మాట అందువల్ల వస్తుంది. ఏది వచ్చినా కూడా సుగంధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే విజ్ఞానమే కోశం నుంచి వస్తుంది కనుక. అయితే పృథ్వీ ఇప్పుడు మనం వేసే అంత చెత్త, దానివల్ల అసలు ఎలా అనిపించాలి? క్లియర్గానే ఉందా? ముందుకెళ్లేదా? 5వ నెలలో 5 అంటే మనకి తెలుసు కదా, మనకి 5 శరీరాలు ఉన్నాయి. ఎంతవరకు అర్థమవుతుంది కదా? ఈ 5వ నెలలో నేలలోంచి నీటిలోంచి పైకి వస్తున్న ఒక ధ్వని వస్తుంది. ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశతత్వం నుంచి వస్తుంది కదా. చేత మనకి ఏ ధ్వని వస్తుంది అక్కడ? ఓం భూ భస్వత చతుర్వర్ణ్యం భగవ దేవస్ ధీమహి ధీమయోన ప్రచోదయాత్ అనే ధ్వని వస్తుంది. అంతవరకు అర్థమైంది కదా? ఆ స్టెప్ క్లియర్గా అర్థమైందా? ధ్వని అంటే ఏంటో ఆ గాయత్రి మంత్రమే. ఎందుకంటే గాయత్రి మంత్రం గురించి మీరు తర్వాత వింటే పరమపూజ్య గురుదేవులు ఇంతవరకు ప్రపంచంలో ఎన్ని సైంటిస్టులు శాస్త్రాలు అవంతా చెప్పబడి ఉన్నాయో దానికంటే కోట్ల 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 శాస్త్రాలు గాయత్రి మంత్రంలో ఉన్నాయి. అందుకు పట్టుకోండి గాయత్రిని అంటారు. ఏది పట్టుకున్నా అందులోంచి వస్తాయి అన్ని. ఇంచేత ధ్వని అర్థమైంది కదమ్మా. ఇప్పుడు 5వ నెలలో నేలలోంచి నీటిలోంచి వస్తున్నటువంటి ఒక ధ్వనిని, ఏ ధ్వని? మనకి గాయత్రి మంత్రం. ఆ ధ్వని కనుక మనకి ఎక్కడి నుంచి రావాలి? నేలలోంచి నీటిలోంచి. కానీ నేల అనేటటువంటిది యాక్చువల్ గా చాలా మంది ఏం చెప్తారు అంటే ఫిజికల్ బాడీకి అసలు వాల్యూ లేదు. యాక్చువల్ గా దాన్ని వచ్చేది విజ్ఞానమే కోశం నుంచి.